ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಅಲುಗುಡಾಗಿ ಬೇಯಾಲಿ అయితే హిమాలయాల్లో కాపురం పెట్టాడు. ఆయనకి జలుబు చేస్తుందని ఆవిడ పాపం గొట్టలు పిచ్చింది. బయటకు వినిపించే గొట్టలన్నీ బొంత కింద కొట్టుకుంది, పుళ్ళు గొట్టాలు. ఆ పైన ఉన్నటువంటి శాలువ లాంటి బొంత తీసి కప్పేసింది. వెంటనే శివుడు ఆవిడ పట్టుకుపోయి అమ్మ అన్నాడు. ఆవిడ తన దగ్గర ధ్యానం తీశాడు. ఇవన్నీ మనకి శివపురాణంలోని కథలు అన్నమాట. ఆ పాత గుడ్డలు కప్పితే ఎవడైనా అసలు మీద వేసుకొనిస్తాడా? మీరు చూడండి, కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి పాత గుడ్డలు తీసుకెళ్ళి కప్పితే ఒళ్ళు ముట్టుతుంది ఎవరికైనా. ఏదో నేను కూడా మంచి కండుగా కప్పితే స్వీకరిస్తాను, కానీ పాత గుడ్డలు పట్టుకొచ్చి ముక్కు చీమిలా చేయి ఇలాంటిది అని పద్మాగర్ గారు సన్మానాలు మీద ఇస్తే ఏం తీసుకుంటాను? అమాయకుడు కానీ ఏమి అల్లలేకపోవచ్చు, కానీ లోపల లోపల గిద్దుకుంటాను గిద్దుకోనని చీమిడి మామిడి పండు ఇస్తానుకుంటే చీమిడి పండు ఇచ్చేదానని. కాబట్టి ఎవడైనా పాత గుడ్డలను స్వీకరించడు. కానీ నువ్వు ప్రాతలు మీద కప్పిన కృపామతిలోచిది, పాత గుడ్డలు మీద కప్పితే దయతో స్వీకరించావు. అక్కడితో అయ్యావా, భక్తుడు కుంటే నపంపబోతి. ఓసారి ఒక భక్తుడు శివాలయంలో పల్లకీలో ఉత్సవమూర్తుల్ని ఊరేగించడం చూశాడు. ఇంటికి వచ్చాడు, మట్టితోటి శివుడి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహాలను ఊరేగించాలంటే పాపం ఈయనకి పల్లకీ లేదు, పేదవాడు చదువు, వీటికి పల్లకీ ఎక్కడిది? అందుకని ఏం చేశాట, ఇంట్లో ఏనాడో కుక్కి మంచం ఒకటి ఉంది, ఒక దరిద్రపు మంచం. పూర్వం నొలక మంచాలు ఉండి ఆ నొలక మంచం కాళ్ళు తిరిగిపోతే పక్కన పారేశారు. ఆ నొలక కూడా ఎంతో కాలం నుంచి చిన్నపిల్లలు మలమూత్రం విసర్జన చేయటం వల్ల కంపెక్కిపోయింది నొలక. అటువంటి నవారు మంచాల మీద మనం సరిగ్గా దుప్పటి వేసుకోకుండా పడుకుంటే చెమట దగ్గర ఎలా పడైపోతాయి? అందులో నొలక. అదే పల్లకీ కింద చేసి ఈ విగ్రహాన్ని దాని మీద పడుకోబెట్టి వీడు వీడి భార్య దాన్ని ఊరేగించారట. ఆ శివలింగాన్ని, అమ్మవారిని, అయ్యవారిని ఉత్సవం పడుతుంది. ఆయన ఆనంద పడిపోయి ఓహో నాకు పల్లకీ ఉత్సవం చేశాడు వీడని వీడికి కూడా కైలాసం ఇచ్చేశాడు. అలాగ భక్తుడు ఆ కుట్టుకుంటూ ఉన్న మంచం పంపితే దానిని సంతోషించేశాడు. వాడు ఎవడో బోయవాడు ఉన్నాడు, వాడు ఎంగిరి మాంసం ఇస్తే ఆ ఎంగిరి మాంసాన్ని స్వీకరించావు కన్నప్పది. ఇలా ఒకటి కాదు, అన్నీ హేయమైన లక్షణాలు ఏమి. అసలు నిన్నని లాభమే ఉందిరే, నేను కట్టుకున్న నన్ను అనాలి. ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడు వేసే పువ్వుల్ని ఎక్కడో వేస్తే అవి నీ పువ్వుల కింద భావించి, నీ పూజా ద్రవ్యాల కింద భావించి స్వీకరిస్తున్నావు. ఇదేం పూజ అంది ఆవిడ. అప్పుడు మళ్ళీ శివుడు ఏమన్నాడు గట్టిగా, ఏం చెప్పమంటావు పార్వతి, అసలు నువ్వు నన్ను ఎందుకు కట్టుకున్నావు మరి, ఇవన్నీ ఇష్టం లేవంటావు, నేను చేసే పనులు ఏవి బాగుంటాయి, అందరూ చక్కగా మంచి బంగారపు గొలుసు వేసుకుంటారు, ఎక్కడతో అందరి కడలో చైన్స్ ఉన్నాయి, నాకేముంది బుస్సుని పోయిబడే పాము, అందుకే నేను ఏ బస్సు ఎక్కినా నాకు బెంగలేదు, చైన్స్ని ఎక్కాల్సిన అదోకి మాత్రం రాదు, బెంగలేదు నా మెడలో పాము, ఇక మిగతా వాళ్ళు సుగంధ ద్రవ్యాలు వెళ్ళంతా పొగడలు పూసుకుంటారు, నేను బూడిది పూసుకుంటాను, అది కూడా కాష్టంలో బూడిది పూసుకుంటాను. మంచి పదార్థాలు అప్పుడు ఇందాక ఒక ఆడవాళ్ళు తెచ్చారు. ఒకడేమో దద్దోజనం తెస్తారు, ఒకడు కట్టు పొంగలు తెస్తారు, ఒకడు అట్లు తెస్తారు, ఒకళ్ళు ఇంకోటి తెస్తారు. నేను విషం తింటాను, నీకు మాత్రం అదే పెడతాను, ఇంకేం చేస్తాను, నేను తినే ఆహారం విషం, ఇక నా ఆధిపత్యం అందామా, మహానుభావుల్ని పరిపాలించాను నేను, పిశాచాలని భూతాలని అధిపతి నేను, ఏ కట్టుకునే గుడ్డ. పద్మాగర్ గారు కూడా మంచి అంచు పంచి కట్టుకున్నారు. ఏం మిగతా చక్కగా లట్టిక్ టక్క అని ఇనిషక్కు చేసుకుని మ్యాంక్ సొక్కాలు ఇక్కలు వేసుకుని ప్యాంట్లు వేసుకు వస్తారు. నేను నెత్తు రోడుతున్న చర్మాన్ని, గడి చర్మాన్ని కట్టుకుంటాను. పైన కండువాయో వ్యాఘ్రోత్తరీయం, వ్యాఘ్ర చర్మోత్తరీయం, పులి చర్మాన్ని పైన కండువాగా వేసుకుంటాను. ఏమున్నాయి నా దగ్గర, అటువంటి నేనే నీకు ఇష్టమయ్యానే, మరి నా పూజ మాత్రం నీకు ఎందుకు ఇష్టం లేదు అన్నాడు ఆయన ముందు. కాబట్టి చిరునవ్వులు మీరు వాడు ఒకటే ఏమిటండి, వేరే దానా, నా భక్తుల యొక్క మనస్సు నాకు ముఖ్యం, ఇంతమంది వాళ్ళేదో నువ్వు శుద్ధిగా ఉన్నావు శుద్ధిగా ఉన్నావు అని అహంకరిస్తూ పూజిస్తున్నారు, మేము తెచ్చిన పువ్వులు మేము తెచ్చే ద్రవ్యాలు ఎవరూ తేలేరు, మాంత గొప్పవాళ్ళు లేరు, మాంత పండితులు లేరు అనే భావన అంతో ఎంతో ఎంతో గొప్ప పండితుడిలోనే ఉంది. కానీ అమాయకుడిలో భయం కంటే భక్తి ఎక్కువ, నియమం ఉల్లంఘించకూడదనే కోరిక ఉన్నది, నేను రాజునని అహంకారం లేదు, గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం శివలింగానికి శివలింగము వలె కనిపిస్తున్న ఆకారం ఏదుంటే దాన్ని పూజ చేయాలనుకున్నాడు. సమయం ముఖ్యం, పూజ ముఖ్యం, ఆకారం అతనికి అక్కర్లా. అందుకే అలా చేసేసాడు వాడు. వాడి ఆత్రం నాకు నచ్చింది, వాడి మనస్సులో నా మీద ఉన్న ప్రేమ నచ్చింది, అది నేను స్వీకరిస్తాను. శివుడికి కావలసింది ఆంతర్యం, బాహ్య పూజ కాదు. అందుకే అమ్మవారి లలిత సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధుల అన్నారు. బయట ఆడంబరాలు ఇవన్నీ కావలసింది, మరి అలా గుడి కట్టడం అనేవారు కాదు నేర్పు కూడా. వీటితో పాటు ఇది కూడా కావాలి, అది ఎక్కడుంటే అక్కడనే ఉంటాను అన్నాడు ఆయన. ఇది ఆయనకి కావలసింది. అందుకనే అప్పటికీ ఎప్పటికీ కూడా కేవలం ఇసుక రేణువులతో తయారు చేసిన రామేశ్వర లింగాన్ని దగ్గరికి వెళితే బ్రహ్మహత్యా పాపం పోతుంది అన్నారు తప్ప మరో చోటుకి వెళ్తే తప్ప సులభంగా పోతుంది అని అనలేదన్నమాట కారణం. అసలు ఎటువంటి భక్తులు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఉపచారాలు, అంతటి కరుణా స్వరూపుడు మరొకటి లేడు. ఇన్ని నీళ్లు వస్తే చాలండి ఆయనకి, అసలు ఏమీ దొరకలేదు అనుకుందాం కాసేపు. మీ అదృష్టం బాగుంటే పాలు దొరికి, ఆవు పాలు దొరకలేదు, తేనె దొరకలేదు, పంచదార దొరకలేదు, అసలు ఏ ధార లేదు మీ పక్కన ఒకటి కాసేపు. ఇంకా ఏం మిగిలింది, ఏమో ఇది నీళ్లు మాత్రం దొరికాయి, ఈ మాత్రం చల్లినా చాలట. అది కూడా భక్తితో, శంఖం లేకపోతే చేత్తో కూడా పొయ్యి లేకపోతే కూడా ఆయన అనుకోట, అలా చల్లితే సంతోషిస్తాడు. అందుకే రాజశేఖర చరిత్ర అని ఒకటి ఉన్నది, మాధయ్య గారి మల్లన అష్టదిగ్గజాల్లో ఒకడు ఆయన రాశాడు. రాజ అనే శబ్దానికి చంద్రుడు అని అర్థం, రాజశేఖరుడు అంటే చంద్రశేఖరుడు అర్థం అంటే లేదు. శివుడి చరిత్రని రాజశేఖర చరిత్ర అనే పేరుతో రాశాడు. అందులో చిన్న పెద్ద తేట గీతలో రాశాడు, నీల కంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత యవ్వాడు పారవయ్యు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. శివుడి నెత్తి మీద భక్తితో అభిషేకం చేయకపోయినా అలా అలా పెడుతూ పెడుతూ ఒక వ్యక్తి ఇన్ని నీళ్లు చల్లట చాలు. ఆ కాశీ నీళ్లు చల్లగానే ఆహా ఎంత భక్తితో అభిషేకం చేశాడు వీడు అనుకుని సంతోషపడిపోయి వారింట్లో కామధేనువులు కట్టేశాడు ఆయన. కామధేనువు లక్షణం ఏమిటి, దాని దగ్గరకు వెళ్ళి ఏమడిగితే తీసుకుంది, దాని పాలు పెతికి నాకు ఇల్లు కావాలంటే ఇల్లు వస్తుంది, సంపద కావాలంటే సంపద వస్తుంది, ఆధిపత్యం కావాలంటే ఆధిపత్యం వస్తుంది, విద్య అంటే విద్య వస్తుంది, ఏమంటే అది ఇస్తుంది కామధేనువు. ఇన్ని నీళ్లు చల్లేట భక్తితో కూడా కాదు, ఏదో చల్లేశాడండి, అదే అభిషేకంగా భావించి వాడి కోరిన కోరికలు తీరుస్తాడు ఆయన. దొడ్లో కామధేనువుని మన ఇంట్లో ఆవుని కట్టినట్టు కట్టేశాడు. మరొకడు వచ్చాడు, పత్రి అనలేదు ఇక్కడ, పత్రి అన్నాడు. పత్రి సంస్కృతం అది ప్రకృతి, దానికి వికృతి పత్రి అంటే భక్తిలో నిజమైన చిత్తశుద్ధి కూడా లేదు. ఏదో ఈ నాకు ఇక్కడ చూసేసాడు. పెళ్ళిళ్ళలో చూసారా, పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీదను అక్షతలు వేయండి ఆశీర్వదించండి అంటే అందరూ పైకి వచ్చి వేయరు పాపం, కింద వచ్చి అని మొత్తం పురోహితుడు తలంతా పగిలిపోయేటట్టుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు పొహారం బాడి మసగేలాగా ఇక చల్లేడువే బాది బాడి. అవి అక్షతలుగా క్షతాలు అయిపోతాయి అతనికి గాయాలి అన్నమాట, అలా విసిరిపారేస్తాడు. అలాగే ఒకడెవడో ఒక ఆకలి విసిరేశాడు, ఓ గర్వపత్రమో ఇంకోటో, ఆ మాత్రానికి ఆనందం విడిపోయాయినా ఓహో వీడు నా మీద పత్రి వేశాడు అంత భక్తితో అనుకుంటాడట. విసిరితే కూడా వెంటనే వాడింట్లో ఏం చేశాడు, వాడి దొడ్లో కల్పవృక్షాన్ని పెరటి చెట్టుగా నాటాడు, మొల్ల చెట్టు కిందో మల్లి చెట్టు కిందో నాటేశాడు. కల్పవృక్షం మన దొడ్లో ఉందంటే దాని దగ్గరికి వెళ్ళి కల్పవృక్షమా నాకు ఏది అంటే తెలుస్తుంది, పరమేశ్వరుడు అలా కోరికలు తీరుస్తాడు. ఆ మాత్రం పూజకే సంతోషిస్తే నిజంగా భగవంతుడి భక్తి శ్రద్ధలతో భావన చేసి ఆ శివలింగాన్ని పూజిస్తే ఇంక కోరిన కోరికలు తీరకుండా ఉంటాయా. మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి మేము వెళ్ళలేకపోయాం. శ్రీశైలే మల్లికార్జునం వరస సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావరే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ విశాలకే ఏదాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠేందర సప్త జన్మ కృతం పాపం స్మరణేన విరస్యది. మనం ఈ శ్లోకం రోజు చదువుతూనే ఉన్నాం. ఏడు జన్మల్లో చేసిన పాపాలన్నీ ఒక్క దెబ్బకి పోతాయి వీటిని స్మరిస్తే. ఈ మొత్తం జ్యోతిర్లింగాలని జీవితంలో చూడమన్నారు. ఎలా చూడాలి? శ్రీశైలంతో మొదలు పెట్టాలట ముందు యాత్ర. శ్రీశైలంలో మొదలు పెట్టి ఎప్పుడు మొట్టమొదటి అక్కడ కూడా మీరు ఆంధ్రప్రదేశ్తోనే మొదలు పెట్టమన్నాడు దేవుడు. మనకి తెలుసో తెలియకో అక్కడ రెండు రోజులు ఉంటే చాలు ఎక్కువ కాలం, రెండు నిద్రలు చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ తర్వాత సౌరాష్ట్రం వెళ్ళు, సోమనాథలింగానికి వెళ్ళు. ఆయన దగ్గర ఏకరాత్రం ఒక్క రాత్రి నిద్రపోవాలి కనీసం. అంటే ఇక్కడ ఉంటే మంచిదే, కనీసం ఒక క్రమం చెప్పాడు అన్నమాట. ఈ క్రమంలో వెళ్ళు. అక్కడ నుంచి వెళ్ళేరు. నాగేశ లింగం ఉన్నది ద్వారకామనలో, ఇప్పుడు ద్వారక అని మనం పిలుస్తున్నాము గుజరాత్లో. అక్కడ ఆ ద్వారకకి వెళ్ళే చోట ద్వారక నుంచి 12 కిలోమీటర్ దూరంలోనే ద్వారకావనం. పూర్వం దేవదారు వృక్షాలు ఉండేవి, అన్ని ద్వారక వృక్షాలే ఉండేవి. అక్కడ ద్వారకుడు అని భయంకర రాక్షసుడు కూడా ఉండేవాడు. అదో పెద్ద కథ, అదంతా ఇప్పుడు మనం చెప్పలేము. ఆ వనంలో స్వామి ప్రత్యక్షమై ఆ రాక్షసిని రాక్షసుని సంహరించాడు. ఆ తర్వాత జ్యోతిర్లింగంగా వెలిచాడు. అదిగో ఆ తర్వాత సౌరాష్ట్రం అయ్యాక అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ 3 రోజులు ఉండు, 3 రాత్రులు. ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 3 రాత్రులు నిద్ర పో. అక్కడికి 3, 1, 4, 3, 7 రోజులు అయ్యింది. ఒకసారి ఇంటి నుంచి బయలుదేరాక ఈ జ్యోతిర్లింగములన్నీ ఏకధాటిగా తిరిగిన తర్వాతే మళ్ళీ ఇంటికి రావాలి. మధ్యలో కాకూడదు, ఇంటికి రాకూడదు అన్నమాట. ఇది ఒక క్రమం అన్నమాట. ఇక్కడ నుంచి బయలుదేరింది ఏమన్నాడు మళ్ళీ, ఉజ్జయిన్యాం మహాకాలం. ఉజ్జయినికి వెళ్ళు, మహాకాళేశ్వరు దగ్గరికి వెళ్ళు. అక్కడ కూడా నీ నీళ్లు పెట్టి 2 లేక 3 ఇష్టం ఏదని చెప్పాడు. అక్కడ నిద్రించు, భస్మాభిషేకం అని చేస్తారు. అక్కడ తగులవారుజామును 3 గంటలకి ఆ పక్కనే ఉన్న శ్మశానం నుంచి వేడి వేడి బూడిది అన్నమాట, ఫ్రెష్ బూడిది వాళ్ళు. అది కూడా ఎవడో మహానుభావుడు రోజు సాయంత్రం పూట ఆ శివుడి కోసం శరీరం విడిచిపెడతాడు. ఏ పుణ్యాత్ముడు అదృష్టమో చెప్పలేము, ఎవడి భాగ్యం ఎలా ఉంటుందో. మీరు చూడండి, రేపటికి భస్మం లేదని వెంకక్కర్ లేకుండా సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఒకడొక్కడికి వస్తాడు గ్యారంటీగా. నేను చాలాసార్లు వాడు ఎవడో అదృష్టవంతుడు, ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంటుంది అన్నమాట. వాడి శరీరం తగలబడిపోగానే తెల్లవారుజామున వేడి వేడి ఊడిదిరే పుట్టుకొస్తారు ఆ కాష్టం దగ్గర నుంచి. దాన్ని పట్టుకొచ్చి ఆ భూతిని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి మీద బ్రాహ్మీ ముహూర్తంలో జల్లుతూ ఉంటే, బ్రాహ్మీ ముహూర్తానికి కాస్త ఉందే అనమాట, 3 గంటల వేడి జల్లుతూ ఉంటే ఇక అపూర్వ దృశ్యం చూడవలసింది. ఎంత కరుణాస్వరూపుడు, చచ్చి బూడిది మట్టిలో మట్టి అయిపోతున్న దౌర్భాగ్యుడి శరీరాన్ని తన శరీరానికి ఒక గంధంగా పూసుకుంటున్నాడు, లేపనంగా పూసుకుంటున్నాడు. అంత కరుణ ఎవరుకుంటుందండి? జుగుప్సతో చీపు అంటాం మనం. ఆయనకి ప్రేమ, రానాయన నా దగ్గర విశ్రాంతి తీసుకో, నీ శరీరపు బూడిదని నా మీద తల్లు పౌడర్ పూసుకున్నట్టుగా పూసుకుంటాను, దాంతో నువ్వు నా లోకానికి వస్తావు అని కరుణిస్తాడు ఆయన. చితాభస్మాలేపక గరళవశనము దిప్పటధరక జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశః భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. మహాత్ముడు ఆదిశంకరాచార్యులు వారు ఎంత అందంగా రాశాడు అమ్మవారి గురించి అపరాధ క్షమాపణ చెబుతూ దేవుడి అపరాధ క్షమాపణ స్తోత్రంలో అంటాడు, అమ్మ జగన్మాత పార్వతి నీ భర్త ఈశ్వరుడి దగ్గర ఏముంది గొప్పతనం, అయినా ఆయన అదృష్టం బాగుండి లోకాలను పరిపాలించగలుగుతున్నాడు, అన్ని అవలక్షణం లేదు. చితాభస్మాలేప, ఇదిగో ఎవడో చచ్చిపోయాడు, వాడి శరీరాన్ని దగ్ధం చేశారు, కాలిపోయిన ఆ బూడిదని ఒంటికి ఆలేపనంలా పూసుకుంటాడు. ఒంటి మనం అంతా పౌడర్ పూసుకున్నట్టు చందనం పూసుకున్నట్టుగా పూసుకుంటాడు, కాష్టంలో బూడిద పూసుకుంటున్నాడు. ఆహారం పోని ఏదైనా ఉత్తమ ఆహారమా? అమృతం తాగుతారు కొంతమంది, మంచి ఆవుపాలు పటికి బెల్లం వేసి కాచుకు తాగుతారు కొంతమంది, ఎవరు తాగుతూ ఉంటారు. కానీ ఆయన గరళాన్ని అశనంగా తీసుకున్నాడు, విషం తాగాడు. క్షీర సముద్రాన్ని భజిస్తే అన్ని రకాల శుభ ద్రవ్యాలు అందరూ తీసుకున్నారు, ఈ విషం మాత్రం ఆయన తీసుకుని కాపాడేశాడు. అప్పటి నుంచి కంఠంలో విషం పెట్టుకుని అదే ఆహారంగా మిగుతున్నాడు బాబు. కొంచెం గొట్ట కొట్ట చేసుకుంటే ఆయన బాబు దిక్పటధర, మంచి మంచి బట్టలు అందరూ కట్టుకుంటే ఆయనకి వేరే బట్టలు లేవు, దిక్కులే బట్టలు. దిక్కులే బట్ట అంటే అర్థం ఏమిటి? ఈ గదే నాకు వస్త్రం అండి అందరూ కూడా కావడం, వేరే బట్టలు కట్టుకోలేదు చెప్పలేక మాట అన్నమాట. అదే అసలు రాశాడు. ఈ నాలుగు దిక్కులు, ఈ దశ దిశలే ఆయనకి వస్త్రం, అనగా వేరే బట్ట కట్టుకోలేదు. అందుకని దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలవాడు, బట్టలు కట్టుకోలేవాడు అని చెప్పడానికి ఆ మాట పడుతున్నారు. బట్టలు లేవు గణేశం పోని మంచి అందమైన క్రాఫ్ ఏమైనా దూకుంటాడా గిరజాల జుట్టు అబ్బాబా. మొన్న నాలుగు వెంట్రుకలు కూడా మళ్ళీ కనపడడం కోసం చక్కగా ఎన్ని రకాల బాధ కొడుతున్నాం. తెల్ల వెంట్రుకలు వస్తే మళ్ళీ నేను మొట్టమొదటి 2006లో లాస్ ఏంజెల్స్లో అవధానం చేయడానికి వచ్చాను. ఆ వచ్చినప్పుడు ఒక ఆవిడ అవధానం అయ్యాక నమస్కరిస్తూ ఉంటే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాను దీవించబోతున్నాను, దయ్యం నోట్లోని మాట వచ్చింది కాదు. ఇంతలో అమ్మమ్మ అని మామగారు వచ్చింది, దేవుడా అమ్మాయి నోట మాట రాలేదు అనుకున్నాను. ఏంటంటే ఆవిడ చూస్తే కన్యేమో అనుకున్నా లేదు, మంగళ సూత్రం కనపడదు, ఏ సూత్రము కనపడలేదు, అసలు ఏ సూత్రానికి ఎవరు బంధితులో తెలియదు అండి. ఇక్కడ అంచారు ఆ మనవరాలు వచ్చాక మనవరాలు అమ్మమ్మ కావాలని తెలిసింది అనమాట. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఏదో కాస్త వృద్ధ కన్యేమో అనుకున్నాను, కానీ ఇవి చూస్తే ఇలా దగ్గరగ్గరాడిపోతుంది చుట్టూ, నాకు తెలియదు కదా నేను అమ్మాయి కొన్ని. అప్పుడు ఒక పద్యం చెప్పాను అవధానంలో అయిపోయాను, నలుబది ఏండ్లు నిండినను నల్లగా నుండును చుట్టు, దీని లోపలి పరమార్థమేమి అని బ్రద్దలు కొట్టుకు చాప బుర్ర నెత్తడుకుల తార ఒక్కతే యథార్థము పల్కినది, ఒక్క రూప్యమే తెల తెలవారు వెండ్రుకల తీరును మార్చు నటంచునయ్యట అని. 47 నిండిన నల్లగా ఉంటుంది చుట్టు, పైగా దీంట్లో పరమార్థం ఏమిటో బుర్రబద్దలు కొట్టుకోక అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వుతూ సిగ్గుపడుతున్నట్టుగా మళ్ళీ అప్పుడు కొత్త పెడుకుందా మరి ఎవరంటే అవధాని గారు దీనికంత ఆలోచించాలా, ఒక్క రూపాయి ప్యాకెట్ అలా కొన్ని కత్తిరించండి నెత్తిమీద పోయిట్లా తర్వాత మీ చుట్టూ వాడిపోతుంది. అప్పట్లో రూపాయి ప్యాకెట్లు ఉండి ఉంటాయి అయితే చెప్పచ్చు. ఎందుకంటే తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా చూశాను, ఒక్క రూపాయి కత్తిరించండి అసలు వయసు ఎందుకు చెప్తారు అని ఆ తెలివితేటలు అవి లేక అలా అనుకున్నాను. మొత్తంగా చెప్పచ్చు ఎందుకంటే చక్కగా జుట్టుకి అవేవో రంగులు వేసుకోవడాలు దువ్వుకోవడాలు ఇక అందరు కూడా ఏమి లేవు. జడాధారి అడ్డదిడ్డగా వెళ్ళిపోయిన జడలు ధరించాడు, అట్టగట్టేసి జడలు పెద్ద జడలు తూర్చిటన్నారు, ఎంత మరుగైన జడలు వెళ్ళి వాడే అవి కూడా చిగురగుల్లో ఎర్రబడిపోతాయట. కంటే భుజగపతిహారి ఇంకా మెడలో చూస్తే బంగారం గొలుసులు లేవు, పాములు పుసపుసలాడే పాము వాసుకి కంఠభూషణం. పోని చేతులు ఏమైనా మనలాగా మంచి ప్లేట్లు పుచ్చుకుని పెడతాడా ప్రసాదం తినడానికి? కపాలి పురుగు పుచ్చుకుని పెడతాడు, బ్రహ్మ కపాలని చేతితో పుచ్చుకుని భిక్షాపాత్రగా భిక్షాదీగా కట్టుకుని భార్య దగ్గరికి పెడతాడు. పైగా భార్య దగ్గర ముష్టి ఎత్తుకోవడం కొంచెం సిగ్గు అంటారు ఏమైనా ఆయన అక్కడికి, అంటే కట్న పుచ్చుకుని వాడంతా ముష్టి అడ్డేది అక్కడ ముష్టి సత్వం పడాలంటే వచ్చిన ఒక భయం పట్టుకుని నేర్పడం అది కూడా కొంత బహిష్కరించవలసి వస్తుంది. పిచ్చుకున్నట్టు వదిలిపోతున్నాను వాడు, ఓ చోట పనిచేస్తూ చెప్తున్నాను 2-3 సార్లు ముష్టి శబ్దం వాడాను. ఎందుకంటే ముష్టి యుద్ధం అని వచ్చింది, ముష్టి యుద్ధం అంటే ఏమిటో అడిగారు. ముష్టి అంటే పిడికిలి అని అర్థం అనమాట, పిడికిళ్లతో కొట్టుకోవడం ముష్టి యుద్ధం. ముష్టా ముష్టి అంటే పిడికిలి మీద పిడికిలు కొట్టడం, బాహాబాహి చేత్తో చేయగలిగి యుద్ధం చేయటం, కచాకచి కచ అంటే జుట్టు, జుట్టు జుట్టు పుచ్చుకుని పీక్కుని యుద్ధం చేశారనుకోండి ఎవరైనా కుళాయి దగ్గర హైదరాబాద్ నల్లా దగ్గర కొట్టుకుంటారే ఆడాడు అదంతా కచాకచి అనమాట. ఇవన్నీ కూడా కచాకచి యుద్ధం అంటే. అందుకని నేను మామూలుగా ఏదో వాడు ఏదో ముష్టివాడు అన్నా, ముష్టివాడు ఎందుకన్నారంటే ఇంటికి వచ్చిన వాడు ఒక గుప్పెడు బియ్యం వేసేవాడు అన్నాం, గుప్పెడు బియ్యం పుచ్చుకుంటున్న వాడు కనుక వాడు ముష్టివాడు. ఒక ఆయన ఉపన్యాసం చూస్తున్నాడు అదే కోపంగా అంతా అయ్యాక అందరూ వచ్చాక మిమ్మల్ని మా ఊళ్ళో అడుగు పెట్టినవాడు అన్నాడు అమెరికాలో. ఇదేమిటయ్యా అడుగు పెట్టినవాడు అన్నంటే మళ్ళీ ముష్టి ముష్టి అంటామని మా ఇంటి మీద ముష్టి అంటారు. బాబోయ్ నాకు ముందే చెప్పంటారా ఎందుకైనా మంచిది, ఇక మీదట ఏ ఇంటి మీద ఎందుకు ఎత్తుతామో తెలియదు. చెప్పచ్చు ఏంటంటే పౌరాణికులు ఏం తెలియదు, ఒకదనట్లు చెప్పుకుపోతూ ఉంటారు, ఒక్కోసారి అవతల వాడికి అది గుచ్చుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరైనా ముష్టి వారు ఉంటే ముందే చెప్పండి, ఆ పదాన్ని కొంచెం జాగ్రత్తగా. మంచి పదం, అందరూ తప్పేమీ లేదు. నిజానికి ముష్టి అంటే పిడికిలి, ముష్టి అంతా ఎంత గొప్పదండి అది. మరి కాకపోతే క్రమంగా అది ఒక అపశబ్దం కింద మనం భావిస్తున్నాం. కొన్ని గ్రాంథిక పదాలు వ్యవహారంలో తెలియకపోవటం వల్ల అపశబ్దాల్లో అనిపిస్తాయి. అవి నిజానికి గ్రాంథిక పదాలు. దిక్కుమారిన అనే పదం ఉంది, అది అత్యద్భుతమైన పదం తెలుసిన. మీరు గజేంద్ర పక్షం చదవండి, లేరే మృక్కెద దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకులు. గజేంద్రుడు నాకు దిక్కులు మారు అంటే నశించుట, అచ్చకరి పదం. దిక్కుమారు అంటే దిక్కు లేకపోవట, నాకు వేరే దిక్కు లేదు అని అర్థం అనమాట. అందులో తప్పే ఉంది. కానీ దిక్కుమాలని వాడితే కొంతమందికి అపశబ్దంలో అనిపిస్తుంది చదువునే వాడికి. అలా ఎన్నో పదాలు ఉన్నాయి, అద్భుత పదాలు అవి. కాకపోతే అది గ్రాంధీయమని తెలియాలన్నమాట మనకి. వాటి జోలి కసేపు భాషాశాస్త్రం కూడా పక్కన పెడితే మొత్తం మీద ఆయన నేను కపాలను పుచ్చుకొని తిరుగుతూ ఉంటానని చెప్పాడు. కపాలి ముష్టి పాత్రం పుచ్చుకు పెడుతూ ఉంటాడు, భిక్షాటనే పోతూ ఉంటాడు. భూతేశ భూతములు అధిపతి అయినా ఇన్ని అవలక్షణములున్నా భజతి జగదీశైక పదవీ. మొత్తం లోకాలకు ఆయన ఒక్కడే ఈశ్వరుడు, జగదీశ్వరుడు అయ్యాడు, లోకాలకు అధిపతి అయ్యాడు. ఎందుకంట, శంకరాచార్యులు గారు చమత్కారం. ఆయన గొప్పతనం ఏముంది, భవాని త్వపాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ అమ్మ, ఏనాడో నీ చెయ్యి పుచ్చుకున్నాడు, అంటే హ్యాండ్ ఇవ్వడం కాదు మరి ఇంగ్లీష్లోలాగా, పాణిగ్రహణం చేశాడు, నిన్ను పరిణయం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో చెయ్యి చెయ్యి పుచ్చుకుంటారన్నమాట. అప్పటి నుంచి ఆయన జాతర మారిపోయింది. ఎక్కడైనా లోకంలో అంతే, భర్తలకు అదృష్టం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే పెళ్ళయ్యాక భార్యామణి రావడంతో, ఆవిడ చేయి పుచ్చుకోవడంతో, ఆవిడ ఇంట్లో అడుగు పెట్టడంతో ఇక వాడి జాతరే మారిపోతుంది. ఈవిడ కుడికాలు లోపల పెట్టి రావాలి. అందుకే కొత్త పెళ్లి కూతుంది, కొత్త పెళ్లి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అంటే ఆవిడ కుడికాలు పెట్టి లోపలికి వస్తే వీడి జాతర మారుతుంది. వీడు కొంప కొల్లేలు చేయాలనుకుంటే అడగాలు పెడుతుంది ఆవిడ. అంచేత అక్కడ నుంచి భార్యలతో జాతర మారింది అని చెప్పి ఇంత బాగా చెప్పినట్టు అనిపిస్తుందా. అమ్మా పార్వతి, నీ వల్ల ఆయనకి జగదీశ్వర పదవి వచ్చింది తప్ప ఆయన దగ్గర ఏముంది అన్నట్టు కనపడుతూ అంతరార్థంలో మళ్ళీ ఆయన్ని పొగిడాడు. ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఆవిడ చేయి పట్టుకుంటుందండి. అసలు శంకరుడు లాంటి కవి లేడు. ఎక్కడైనా పార్వతి అన్నాడా, ఇంకోటి అన్నాడా, భవాని అన్నాడు. అక్కడ భవాని అంటే ఏమిటి, భవస్య పత్రి భవాని. భవుడి పెళ్ళామా, ఓ శివుడి పెళ్ళామా అంటున్నాడు మళ్ళీ అక్కడ. పార్వతి అనకుండా, ఓ శివుడి భార్య, శివుడిని నువ్వు పెళ్లి చేసుకున్నాక జాతర భార్యట, మళ్ళీ ఆవిడ శివుడి భార్య. ఆయనలో ఎన్ని గొప్ప లక్షణములు లేకపోతే నువ్వు భవుడి భార్య అనిపించుకోవడానికి ఇష్టపడతా, శివాని భవాని మురడాని రుద్రాణి అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆవిడ. సరదాగా ఇందులో పైకిలా కనపడుతోంది చితాభస్మాలేపం అంటే, ఏ మానవుడైనా పంచభూతములతో ఏర్పడిన శరీరమును మళ్ళీ ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంతకు మించి వేరే ఎక్కడికి వెళ్ళడాయి. చివరికి ఈ శరీరం పంచభూతాలతో పుట్టింది, ఇందులోనే భస్మం అయిపోతుంది. ఈ బూడిద మళ్ళీ మట్టిలో కలిసిపోవలసిందే, ఈ ప్రాణవాయువు గాలిలో కలిసిపోవలసిందే, వీడిలో ఉన్న వైశ్యానరుడైన అగ్ని అగ్నిలో కలిసిపోతాడు, మన శరీరంలో ఉన్న జలం జలంలో కలిసిపోతుంది, ఇందులో ఉన్న శబ్దగుణము ఆకాశంలో కలిసిపోతుంది. వీడు ఇందులో వెళ్ళిపోతున్నాడు. ప్రాణులంతా నాలోంచి పుట్టారు, మళ్ళీ నాలో కలిపేసుకుంటున్నాను. ఇది అంతరార్థం చితాభస్మాన్ని ఆలేపంగా పూసుకోవడం అంటే. మొత్తం ఇది నేనే, ఇదే మళ్ళీ నాలో కలుస్తోంది. గరణవశనం, ప్రపంచాన్ని నాశనం చేసే కాలకూట విషయాన్ని కంఠంలో ఎవరు పెట్టుకోగలడు అసలు. 5 నిమిషాలు రహస్యమే దాచుకోలేము మనం. నేను చెప్పిన మాట జాగ్రత్తగా ఎవరికి చెప్పద్దు అన్నామంటే గ్యారంటీగా చెప్తారు వద్దండి. ఇంకో పొరపాటు కూడా, రహస్యాలు అలాగే బయటకు వస్తాయి అన్నమాట. వాడే ఇలా చేసేస్తా అని చెప్పకుండా ఊరుకోరు. అసలు మనకున్న లక్షణం చెప్పంటారా, అడిగిన వాడికి అడగని వాడికి ఇద్దరికే చెబుతాం రహస్యం అది పైకి ఆ ఇద్దరికి. కానీ ఇంత విషయాన్ని పైకి రానివాడు లోపలికి అడనివాడు. బయట ఉంటే బయట లోకాలు కాలిపోతాయి, లోపలికి వెళితే లోపల లోకాలు కాలిపోతాయి. దాన్ని ఇక్కడ అట్టే పెట్టాడు చెద్దకి దగ్గర అవ్వకుండా. ఎంత కష్టం, ఇంకొకటి ఎవడన్నా మరి ఈ విషయాన్ని మింగగలిగాడా, అంత గొప్పవాడు కాబట్టి నువ్వు చేయబట్టుకున్నావు అని చెప్పడం. దిప్పట తరహ అంటే బట్టలేని వాడిని కాదు అర్థం, దిక్కుల వరకు వ్యాపించిన వాడు. ఈ గది మొత్తం నాకు బట్ట అవ్వాలంటే నేను ఈ గదంతా నిండినంత శరీరంతో ఉండాలి. దిక్కుల చివరి వరకు వ్యాపించి ఉన్నాడు కనుక దిక్కులు వస్త్రముగా చుట్టుకున్నాడు అని అంతరార్థం. అంటే దిగ్వ్యాపకుడు, సర్వవ్యాపకుడు అని అర్థం అన్నమాట. జటాధారి అంటే జటలు అంటే ఏమిటి, ఘన జట అని వేదములో రెండు ఉన్నాయి. ఈ ఘన కంఠస్వరముగా జటని శిరస్సు మీద ఉండేటటువంటి వెంట్రుకలుగా మార్చుకున్నాడు. ఆకాశమే ఆయన చుట్టూ, ఆకాశం శబ్దముడకం, ఆ శబ్దమే వేద రూపంలో బయటకు వచ్చింది. ఆ అనంతమైన శబ్దాన్ని డబరుకంలో పెట్టుకుని డుబుకు డుబుకుని వాయించాడు. ఒకప్పుడు ఆయన నృత్యం పూర్తయ్యాక పాణిని అని పేరు కలిగిన ఒక వ్యాకరణ పండితుడు చిదంబరంలో ఆయన కోసం తపస్సు చేస్తే నృత్తావసాని నటరాజ రాజో ననాద ఢంకాం నవపంచవారం. నవ అంటే తొమ్మిది, పంచ అంటే ఐదు, పద్నాలుగు సార్లు చేతిలో ఉన్న ఢంకని డుబుకు 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 డుబుకుని వాయించాడు. అవే అయ్యుణ్ అరులు ఏవోంగ్ అయ్యవచ్చు ఈ పద్నాలుగు పాణినీయ వ్యాకరణ సూత్రాలు అయ్యాయి. వాటి నుంచే మన మొత్తం సంస్కృత వ్యాకరణం ఏర్పడింది. ఎంత సూక్ష్మమైన వ్యాకరణం అంటే ఆశ్చర్యం. ఇందులో ఇంత భావాన్ని ఇంత ముక్కలు పెట్టాడు. కంప్యూటర్ అది పలికినట్టు పలికొచ్చే తేదీ పలికినది అన్నమాట. అచ్చంటున్నాము మనం ఆ ఈ ఊ ఆ చివరి నన్ను తీసేయండి. ఇవన్నీ కూడా ఇత్తులు అంటాం, ఇత్సన్య. ఆ ఈ ఊ అంటే ఆ ఇ ఉ అయి ఉన్న తర్వాత అరులు అరు 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 అనమాట. ఏ ఓం ఏ ఓ అనేది అయ్యవచ్చు, ఐ ఔ. ఈ ఆని ఈ అయ్యవచ్చులో ఉన్న చివర ఉన్న అచ్చు కలిపితే అచ్చు అయ్యింది. అది అనమాట అచ్చు అంటే. ఈ మొత్తం అక్షరములన్నీ అచ్చు అంటే ఇందులో వచ్చాయి. ఈ ఉప్పు అరు 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 ఏ ఓ ఐ ఔ ఇవి అచ్చు. మొదట అక్షరములు చివరి దాంతో కలిపితే ఇత్సంజతో అచ్చు. అలాగే హల్ ఈ మధ్యలో అక్షరములు, అన్ని అక్షరముల్ని ఒక్క సంజ్ఞతో చెబుతున్నాం మనం సింపుల్గా. ఇది అనమాట అసలు కంప్యూటర్ చిప్పు అంటే. ఈ చిప్పులు తప్పుకున్నాయి మన క్రమంగా. ఇప్పటికి కూడా సంస్కృతం మీద మంచి పరిశోధన చేస్తే అంత ఉపయుక్త భాష మరొకటి, దాని పేరే సంస్కృతం అన్నారు. సంస్కరింపబడిన పవిత్ర భాష. అలాంటి మహాసూత్రములు ఇచ్చిన పండితుడు, ఆ సూత్రములే ఆయనకి జుట్టు రూపములో స్వర రూపంలో శబ్దగుణకమై నెత్తి మీద ఉంది. అది జటాధారి అంటే మహాద్భుత దివ్య శబ్దం, వేదాన్ని అనంత శబ్దాన్ని ఇందులో పెట్టుకున్నాడు ఆయన. కంఠే భుజగ ప్రతిహారి మెడలో వాసుకిని, ఆ వాసుకట్టి ఎటువంటి వాడు, కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి కంఠం దగ్గర నుంచి ఎడాపిగ్గడ నాడకుండా బయటికి తీసుకురావడానికి వాసుకి యొక్క పడగలు ఇక్కడ నుంచి అస్తమాటు ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో తిరుగుతూ ఉంటాయి. అంతటి శక్తిని అట్టే పెట్టుకున్నాడని ఒక అర్థం అన్నమాట. పశుపతి పశు శబ్దములకు జీవులు, ఇప్పటికి కూడా ఇంగ్లీష్లో మేనేజర్ సోషల్ యానిమల్ అన్నారు. ప్రతి భాషలో కూడా జీవిని పశు అని అంటారు. మనందరికీ అధిపతి, అందరు జీవులకి పతి అని అర్థం అన్నమాట. కపాలి బ్రహ్మగారు అజ్ఞానంతో నేనే గొప్పవాడిని అసత్యమాడాడు, అసత్యమాడితే తల గిల్లేశాడు అంటే కండకావనంతో ఉంటే దేనినే గిల్లేస్తాడు. అంతటి బ్రహ్మలో ఉన్న అజ్ఞానాన్ని తన చేతిలోకి తీసుకుని జ్ఞానంగా పెట్టుకుని ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అని మన దగ్గర ఉన్న భక్తిని భిక్ష రూపంలో స్వీకరించి దాని బదులుగా ఈ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నవాడు ఆయన. రెండవది అహంకారాన్ని త్యజించినవాడు ఆయన ఒక్కడే. మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి యాచించగలమా? యాచించడం చాలా కష్టం, అది అన్నిటికంటే పెద్ద బాధ. అడుక్కోవడం అంటే ఎంత కష్టం. ఎంతటి ఈశ్వరుడైనా, లోకాలకు నేను ప్రెసిడెంట్నైనా, నేను వినయంగా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర యాచిస్తున్నాను. ప్రతివాడు తల వంచితేనే ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు అని వినయాన్ని చెబుతున్నాడు. అంటే ప్రెసిడెంట్గా తన కోసం అడగకూడదు అని ఇతరుల కోసం అడగచ్చని చెప్పాడు. మరి గుడి కట్టడానికి డొనేషన్ అడగదు, మా ఇల్లు కట్టుకుంటానడానికి అయితే అడగకూడదు. కానీ అంటే ఒక ఆయన అడిగే చెప్పాను నేను మీకు, ఏమంటే ఆశ్రమం కడుతున్నాను డొనేషన్ ఇవ్వండి అన్నాడు. ఆశ్రమం అంటే ఏ ఆశ్రమం అన్నాను, గృహస్థాశ్రమం అండి అన్నాడు. అంటే గృహస్థాశ్రమానికి డొనేషన్ అడగండి, కానీ ఆశ్రమానికి అడగచ్చు తప్పు లేదు, దానికోసం లోక శ్రేయస్సు కోసం. అందుకని అంతలా గొప్పవాడు కూడా ఈశ్వరుడు అయ్యుండి కూడా యాచనకి రాగలుగుతున్నాడు. భూతేశ పంచభూతములకు సమస్త ప్రాణులకి అధిపతి, అందువల్ల జగదీశ్వరుడు, అందుకే నువ్వు పుచ్చుకున్నావు అని మళ్ళీ ఆయన తండ్రి గడిపాడు. ఇటువంటి అత్యద్భుతమైన భావనలు కలిగినటువంటి ఆ పరమాత్మ, ఆ పరమాత్ముడు ఇప్పుడు చితాభస్మంతో ఉజ్జయినిలో అభిషేకం చేసుకుంటాడు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిదేరాక ద్వారక నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాలి, ఆ భస్మాభిషేకం చూడాలి, వీరుని బట్టి రెండు లేక మూడు రోజులు వీసినావు, కానీ మూడు రోజులు ఉంటే చాలా మంచిది, మూడు రోజులు అక్కడ నిద్ర చేయాలి. ఆ తర్వాత ఓంకారేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కనీసం ఒక రోజు నిద్రించాలి. నిజానికి ఓంకారుడు ఒకవైపు, అమరేశ్వరుడు ఒకవైపు, రెండు కొండల వైపు ఇద్దరున్నారు. అది తెలియక ఓంకారం అమరేశ్వరుడు అంటే ఒకటే అనుకుంటున్నాం. మధ్యలో నర్మదా అనేది ప్రవహిస్తూ ఉంటుంది రెండు కొండలకు మధ్యలో. ఇటువైపు కుడివైపు ఉన్న కొండ మీద అమరేశ్వరుడు, ఎడమ వైపు ఉన్న కొండ మీద ఓంకారేశ్వరుడు ఉన్నాడు. ఇందులో అమరేశ్వరుడు జ్యోతిర్లింగం, ఓంకారేశ్వరుడు ప్రణవేశ్వరుడు అన్నమాట. ప్రణవమే ఆ లింగ రూపంలో వచ్చింది. రెండూ చూస్తేనే యాత్ర పూర్తవుతుంది. అందులో ఉదయం అక్కడ, సాయంత్రం ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళి అభిషేకాన్ని దాన్ని చూడాలి. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరాలి, కేదారేశ్వరుడిని జ్యోతిర్లింగాన్ని చూడాలి. చారుధామ యాత్రకి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డారని మీరే వెంకట ఒకటి ఎంతో యోగ జాపం ఉంటే కానీ ఆ పరమేశ్వరుడి సన్నిధానంలో శరీరం విడిచిపెట్టలేము. ఆది శంకరాచార్యుల వారు అక్కడికి వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు తెలుసా. పాండవులు అక్కడే మహాప్రస్థానం చేశారు. దానికోసం కలలు కట్టారు హిమాలయాల్లో మహాప్రస్థానానికి వెళ్ళిపోవాలని ఎంతో మంది యోగులు. అది రమ్మంటే రాదు. అయితే పరమపాపాత్ముడు రోజు శివుడిని తిట్టేవాడికే వస్తుంది. నేను శివుడిని చూడండి, శివుడిని తిడతా, శివుడిని కొడతా అన్నవాడికే వస్తుంది, లేదా శివ శివ తలుచుకున్నా వస్తుంది. మహాభక్తుడికి మహా దుర్మార్గుడికి వస్తుంది, మధ్యలో వాడికి రాదు ఆ యోగం పెద్దవాడు. మీకు ఒక చిన్న రహస్యం చెప్పరా, చాలా కాలం క్రితం హైదరాబాద్లో ఒక భక్తురాలు మా పీఠం తరఫున మా ఉత్సవం గుర్తుంది, పార్వతీ పరమేశ్వరుడు మా ప్రాణవపీఠం కదా, ప్రాణవేశ్వరి ప్రాణవేశ్వరుడు వెంట పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళాం. ఎందుకో మా ప్రవచనం విన్నాక వాళ్ళ ఇంటికి ఆహ్వానించాలనిపించింది. ఆవిడ చెప్పింది, జీవితంలో నేను పిల్లికి బిచ్చ పెట్టాల, నాకు దేవుడు ఈ పూజలంటే మంట, అన్నిటికీ మించి మగవాళ్ళంటే ఇంకా మంట. నేను స్త్రీవాద సాహిత్యం మీద పిహెచ్డీ చేశాను, కానీ ఎందుకో మీ ఉపన్యాసం విన్నాక మారిపోయాను. మీరు మా ఇంట్లో మీ శిష్యులతో రెండు అందారు, ఎవరు పిలిచినా వెళ్ళి అక్కడికి వెళ్ళాం. ఆ రాత్రి మాకు మకాలు ఇచ్చింది. కొన్ని పీఠాధిపతులకు మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, అందుకే విమానంలో ఎయిర్ ఇండియాలో వచ్చిన వాళ్ళ ముందే పళ్ళు మాత్రం తప్ప తింటారంటే ఎక్స్ట్రా ఫ్రూట్స్ అంటే ఇస్తారు. ఈ తప్ప ఆ నియమాలు ఉంటేనే వాపస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కొన్ని గట్లు తినకూడదు, అందుకే నేను మేము వండుకు తింటామమ్మా అన్నాను. ఆవిడకి ఇష్టం అంతా ఒక స్టవ్ ఇచ్చింది. మా శిష్య బృందం వాళ్ళు వండి పెట్టారు. ఒకే ఒక్కరోజు ఆవిడ తిరుగుతాం. ఆ తర్వాత ఆవిడ చాలా మార్పు వచ్చింది, క్రమంగా యాత్ర వెళ్ళింది. మొన్న చారుధామ యాత్రలో ఉత్తర కాశీలో ఇరుక్కుపోయింది. ఎంత భయంకర స్థితితో తెలుసిన ఆవిడ హ్యాండ్ కెమెరాతో చిత్రీకరించి పంపించింది టీవీలకు కూడా. అందరూ కళ్ళ ముందు కొట్టుకుపోతున్నారు. ఉత్తర కాశీలో తిండి లేదు, బలమని వాడిపోతున్నారు. ఏదో కొద్దిమంది ఇళ్లలో ఉన్న ఆహారాన్ని కొంతమంది పంచుతున్నారు. అందరూ కూడా మరి వాడి బతకాలి, లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి ఎవరికి పడితే వాడికి ఇవ్వడల్లా. ఈవిడ చెప్పింది, రోజు పొద్దుట పాలు ఇచ్చేవారట, కాఫీ పొడి కూడా నెస్కేఫ్ పట్టుకెళ్ళింది, ఆ డబ్బా ఉంది. పొద్దున్న కాఫీ, మధ్యాహ్నం టీ, వాళ్ళు పెట్టిన భోజనం. నేను అక్కడ ఉన్న 14 రోజులు ఇరుక్కుపోయానంటే ఒక్కరోజు నాకు తిండికి రోట్లేదు గురుగారు. నేను ఆశ్చర్యపోయాను. నాతో కూడా వచ్చిన వాళ్ళు వేరే వేరే ఇళ్లలో ఉన్నారు. ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళలేకపోయారండి. అక్కడ ఎత్తు కొండలు, ఘాట్ రోడ్డు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు సూదులు గుచ్చుకుంటున్నట్టు గుచ్చుకుంటుంది ఆ వర్షం నీరు, మంచు నీరు కదా. వర్షంలో హిమాలయాల్లో వెళుతున్నప్పుడు అక్కడ చాలా యాత్ర, బయటకు వెళ్తే గట్టి గట్టి చచ్చిపోయేటట్టుంది వాతావరణం. ఆ వాతావరణంలో ఈవిడ ఉంటున్న ఇంటి ఆవిడ కుటుంబం ఈవిడ మాత్రం పోషించారు. ఆవిడకి తలమార్చమని కల వచ్చింది, నువ్వు నీ ఇంటికి వచ్చిన పీఠాధిపతులకి ఒక్క పూట ఇంత అన్నం పెట్టడానికి అవకాశం ఇచ్చావు, ఆశ్రయం ఇచ్చావు, భగవద్భక్తులకి ఇంత ఆహారం పెట్టావు కాబట్టి ఇక్కడ నువ్వు చచ్చే స్థితి రాకుండా నీకు ఆహారం దొరికింది అని సందేశం వచ్చింది ఆవిడకి. అందుకని నాకు ఫోన్ చేసి ఇక్కడికి వెళ్తారు వచ్చాము. ఒక్క క్షణం ఆశ్చర్యం కలిగింది నాకు కూడా. తెలుసో తెలియకో నా నేనంటే నేను మీరు మొత్తం మీద ఒక మహాత్ములకి, ఒక పండితుడికి, ఒక పీఠాధిపతికి ఆశ్రయం ఇస్తే మృత్యుపాత పడుతున్నారంతా. ఈవిడికి మాత్రం కాఫీ టీ భోజనాలు కూడా వచ్చే వేళ కాబట్టి కోరుకున్నది. భగవంతుడు ఎంత క్లిష్ట స్థితిలో ఉన్న ఆహారం ఇస్తాడు మనం నమ్మాలి తప్ప. మనం నమ్మకపోతే మనం దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు అన్నమాట. నేను కళ్ళారా అనుభవించినవి నేను నిత్య సత్యాన్ని చెబుతాను. పురాణాలు ఎక్కడ దాకా వెళ్ళక్కర్లా, మనకి నిత్యం. నేను మీలో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం రహస్యం చెప్పాలి. లాస్ ఏంజెల్స్కి వచ్చాను ఫస్ట్ టైం. నేను మహాత్ములు ఆటా సభగా అప్పుడు అవధానానికి పిలిచారు. అందులో కలిసేవాడు కొంతమంది ఎవరోనూ ఆ సభకు వచ్చాను. ఆ ప్రయాణం అంతా నానాయాత్ర అనమాట. అప్పట్లో ఎయిర్ ఇండియా డైరెక్ట్గా లాస్ యాంజల్స్కి వచ్చేది ఆ 2006లో దిగాను. నాకేమో హోటల్ మ్యారియట్లో రూమ్ ఇచ్చారు, అలసిపోయి వచ్చాను. రాగానే ముందు స్నానం చేయాలి కదా, టపా టపా అక్కడ బకెట్లో వేడి వేడి నీళ్లు గుచ్చుకుని, ఒక బకెట్ కాదు రెండు మూడు బకెట్లు శుభ్రంగా, ఎప్పుడు తిప్పినప్పుడు తప్పక ఉష్ణోదకము దడదడ వచ్చుంది అని బయట రాసుకున్నాను. ఎప్పుడు తిప్పినప్పుడు దడదడ ఉష్ణోదకం వేడి వస్తున్నాయని హాయిగా పోసేసుకున్నాను, శుభ్రంగా పోసేసుకున్నాను. అలా బకెట్లు బకెట్లు చూస్తే నీళ్లు కిందకి దిగవు. తొట్లో మాత్రమే చెయ్యాలి, నేను చేశాను బయట చేసేసాను మా బాత్రూమ్ దగ్గర, అక్కడెక్కడ తూవు లేదు. మైదాని గొడవ గుడ్డం తప్ప టిష్యూ పేపర్ ఇష్యూ చేయడం తప్ప గడవ గొడవ నాకు అది బాధ. అప్పుడు స్నానం చేశాక అతనేది నీళ్లు దిగట్లేదు, ఎక్కడ తూవు లేదు, తూవు ఏమైనా పూడుకుపోయింది ఏమంటే అసలు తూటేగా నాకు తెలియదు, అడగలేదు. మొదటిసారి నాకు తెలియదు కదా, నాకు తెలుసుకొని మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఈ నీళ్లు బయటకు వస్తే ఈ హోటల్ వాళ్ళు ఏమంటారో, మెడపట్టు తిడుతారే పోరా బాబు, అసలే దీని దగ్గర నుంచి బిక్కు బిక్కుమంటుంది, ఎవడేమంటాడు కాయ్ కాయ్ అంటారు. ఈ భాష అర్థం చదవటంలో నాకు మామూలు ఇంగ్లీష్లో లేదు. అందుకని ఈ నీళ్ళ బాధ పడలేక అక్కడ టర్కీ టవర్స్ పెట్టారు. ఇంత అలసిపోయి వచ్చిన నాకు ఈ టవర్ నీళ్ళలో నుంచి ఈ నీళ్ళు పిండి ఆ తొట్టులో పోసి ఇది పెండ అందులో పోయాలి తడిపి, అదొక గట్ట. విమానంలో తిండి లేదు, ఇక్కడికి వస్తే నిద్ర లేదు, ఆహారం లేదు, పైగా తెలుసు ఈరోజు ఆయన చివరిగా స్నానం చేశాడు. ఈ నీళ్ళు మొత్తం మీద టబ్బులో పోసాడు. ఏ అక్కడ నుంచి అర్థమైంది రాడు, ఈ తొట్టులో అనేది చాలా జాగ్రత్త, తొట్టిగా అంటే ఏమిటి ఇప్పుడు అర్థమైంది. సరే మొత్తం మీద ఆ గొడవ అక్కడికి అయ్యింది. అసలు ఎవడో పట్టించుకోడు, నువ్వు వచ్చావా రూములో ఉన్నావా అని. అంటే పాప వాళ్ళు ఎవరో ఆర్గనైజర్కి ఇస్తారు, పక్కన ఉన్న రూములు చూసుకున్నారు, నన్ను మర్చిపోయారు, పంచి కట్టుకొచ్చారు, ఇప్పుడు కొంచెం ఫ్యాంట్లు కుట్టించారు, విమానంలో దిగేటప్పుడు కనీసం ఫ్యాంట్లు ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయని అర్థమైందండి. అప్పుడు పిచ్చాడగా ఒక పెద్ద పెద్ద చోటు కట్టుకొచ్చేస్తే వీడెవడో వచ్చాడని అనుకున్నారు, పాపం ఎక్కడో ఉన్న పురోహితుడు పట్టుకొచ్చాడు పారేసాడు అనుకున్నారు. అవధాని పండితుడు ఇవేం తెలుస్తుంది, అందుకని తిండి లేదు తెప్పలేదు ఏం జరుగుతుందో తెలియదు. అర్ధరాత్రి 12 అయిపోయింది, నన్ను పిలిచిన ఒక ఆర్గనైజర్గా నెంబర్ ఉంది అందులో, ఈ అవధానం కన్వీనర్ కానీ ఇంకా అప్పుడు తట్టుకోలేక శరీరం కొంచెం ఒణికింది. నెర్వస్ సీక్రెస్ అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది అనమాట. అందుకని వెంటనే ఫోన్ చేసి అర్ధరాత్రి 12 అయ్యా ఫలానా అవధానం వచ్చాడు అని వాళ్ళ ఆవిడ ఎత్తింది. ఇప్పుడు ఎంత అయిందో తెలుసునండి అంటే ఆవిడ, ఎంత అయిందో దేవుడు నా అంత అయిపోతుంది ఇక్కడ నీరస వస్తుందమ్మా, ఈ ప్రయాణం 24 గంటలు దాటిపోయింది, ఇక్కడికి వస్తే కాఫీ లేదు మంచినీళ్ళు లేవు ఉన్న నీళ్ళు ఏమో పిండేసరికి ఈ శరీరంలో శక్తి అంతా పిండుకు పోతుంది, తిండి లేదు అనగానే పాపం జారి పడిపోయి ఓహో వీడెవడో కొంచెం పిచ్చివాడు అనుకుంటాడు. వెంటనే వాళ్ళ ఆయనకి ఇచ్చింది, ఆయన కూడా మీరేమైనా డాలర్లు తెచ్చుకున్నారా, 500 నోట్లు వాడు ఇచ్చిన టిక్కెట్ 200 టిక్కెట్ తీసుకొచ్చేసాను నేను, డాలర్లు కానీ తెలియదు, ఐ హావ్ ఎ స్కాలర్ బట్ ఐ హావ్ నో డాలర్ అన్నాను. అనగానే కాలర్ ఎగరేసి వచ్చేసాను అన్నాడు ఆయన. ఆయన కూడా కోసం పెడుతుంది, సరే ఏం చేస్తామండి ఇప్పుడు అర్ధరాత్రి 12 దాటింది, ఇప్పుడు ఎవరు చెబుతాం, అందులో మా వాళ్ళు అంత తేలిగ్గా రమ్మంటున్నారు, ఫోన్లు అంత తేలిగ్గా స్పందించరు, వాయిస్ మెయిల్ దాని అంటే వాయిస్ మెయిల్ ఏదో ఉంటుంది కదా దాన్ని వెళ్ళిపోతుంది మెసేజ్కి, ఇప్పుడు మీకు ఏం చేయలేరు కానీ మీకు వీలుంటే 500 ఇస్తే కౌంటర్లో మీకు డాలర్లు ఇస్తారు, అప్పట్లో $12 ఎంత వస్తాయి, కింద పళ్ళు ఉంటాయి కదా కొరుకు తినట్టు పొద్దున చూద్దాం అన్నారు ఆయన. సరే కిందకి వెళ్ళి చూస్తే మంచి బొప్పాయికాయ ముక్కలు కనిపించేవన్నమాట, ఇవి కొనుక్కుందామని వెళ్ళి దగ్గరికి వెళ్ళి కానీ ఏమి కొనుక్కున్నారు కాదు, అది ఎర్రగా ఉన్నాయి బొప్పాయికాయ ముక్కలు ఉంటున్నాయి, నేను న్యూజిలాండ్ బీఫ్ ఆస్ట్రేలియన్ బీఫ్ అని పెట్టాలి బీఫ్గా చెబుతున్నాను ఈ వాటి మీద. ఓ అది ఈ కేఫ్లో ఇది తప్పే, ఇక మళ్ళీ కలుపుకొచ్చాను ఇంక అయిపోయింది, ఈ దెబ్బతోటి తెల్లారాక అవధాని గారి కైలాస యాత్ర అభిప్రాయ అది ఒక దేవుడు అనుకుని కూర్చొని అప్పుడు గుర్తుకొచ్చింది, నిరంతరం మా అమ్మని ఉపాసిస్తాను, అమ్మవారి పీఠం అంది, ఇక్కడికి వచ్చాక వెళ్ళని వెళ్ళని ఫోన్ చేసి అడుగుకుంటున్నాను అని వెంటనే అన్నదా వసుధ వృద్ధ బ్రహ్మాత్మ్యైక స్వరూపిణి. ఈ నామలో అన్నదాయై నమః, అన్నమును ఇచ్చునది, దా అంటే ఇచ్చునది, మీరు చెబితే ఆశీర్వదాలు. 10 నిమిషాలు తిరగకుండా కాలింగలు కొట్టారు అవరు, తలుపు తీశాను. అక్కడికి వెళ్తే తాళం కాదు వాడేదో కార్డు తెచ్చి ఇలా పెడితే కార్డు పెడితే టిక్ తలుపు తెరుచుకుంటుంది, కార్డు తీసుకుని జేబులో పెట్టుకోకుండా బయటకు వెళ్తే ఇక అంతే, ఇదొక గొడవ. సరే వెంటనే తలుపు తీయగానే ఒక మంచి బొట్టు పెట్టుకుని ఒక పుణ్యాత్మరాలు వచ్చారు. సాయంత్రం 5 ఇంటి దగ్గర నుంచి మీకోసం ఎంక్వైరీ చేస్తున్నానండి, మీకు కొంచెం ఆచారం ఉందని విన్నాను, పులిహేర దత్తులైన తెచ్చాను, ఇప్పటికి తెలిసింది మీ గురించి ఎవరో చెప్పారు అని మంచి విస్తరాకు సీతారామరావు గారి ఇంటి దగ్గర చూశాను ఆవిడ చెట్టు, అలా టెరటా కొట్టు పోసి పెట్టి దాంట్లో మంచి పులిహేర దద్దువజన పెట్టారా. అయ్యి బాబు ఏ రుచి అందులో ఆఖరికి మాడిపోయిందనేమో, అసలు ఏం రుచో కూడా తెలియలేదు, మొత్తం మీద మా చెట్ట రుచిగా ఉంది. శుభ్రంగా తిని ఆకులు తీసేసి ఆవిడకి ధన్యవాదాలు చెప్పి తల్లోయ్ అని పదే పదే ధన్యవాదాలు చెప్పి పంపించేశాను. ఇంక ఈ దెబ్బతో పడుకున్నావు అని పొద్దున 8 ఇంటికి లేచాను. లేస్తే ఒట్టు లేచి వెంటనే చెట్టడి ఈ దెబ్బతో టబ్బులో స్నానం చేసి ఆ తర్వాత సంధ్యావందనం కూర్చోసుకుని కూర్చున్నాక 9:30కి మళ్ళీ ఆవిడే వచ్చి కాలింబలు కొట్టింది. రాగానే అమ్మ మీకు చాలా ధన్యవాదాలు, ఇంత పెద్ద వయసులో అర్ధరాత్రి 12:30 గంట మధ్యలో చాకలు తీర్చారు, పులిహేన దద్యోధనం పెట్టంటే ఆవిడ ఎగాదిగా చూసి నేను ఎప్పుడు వచ్చానండి అని. నేను ఆశ్చర్యపోయాను, అదేమిటి రాత్రి తిండి లేక మలమల పాడిపోతుంటే పులిహేర పెట్టారు, దద్యోధనం పెట్టారు, నేను ఎప్పుడు వచ్చానంటారు ఏమిటన్నా. నేను రాలేదండి మీకోసం అడిగాను, ఎవరు అడిగినా ఎవరు చెప్పలేదు, దాంతో నేను 7 ఇంటికే వెళ్ళిపోయాను, నేను మళ్ళీ రాలేదు, మా అబ్బాయి లేకుండా నేను రాలేదు, నేను ఇండియాలోకి వచ్చానని చెప్పాడు, మా అబ్బాయి తీసుకురాలేదు, నేను రాలేదు. నాకు అనుమానం వచ్చింది తిండి లేక కళ్ళు తిరగటం వల్ల పైచ్యం వచ్చామన్నా నేను ఇలా చెబుతున్నానేమో, ఒకవేళ బతి అయిందేమో నాకు అనుకుని అప్పుడు తెలిగింది ఆ విస్తరాకులు అరిటాకులు అక్కడే ఉన్నాయి, అరిటాకులు లాగే ఉన్నాయి, ఇదిగో చూడండమ్మా ఇంకా ఇంగిరాకులు అన్నాను. దాని మీద ఇంకా తద్వారా ఆ ఎండిపోయింది, ఆ పులిహేర బతుకులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఆవిడ తేలేదంటుంది, ఆవిడే యథార్థంగా వచ్చి రావడుకొని అప్పుడు అర్థమైంది ఎప్పుడు పరమాత్ముడు కష్టకాలంలో మనిషి రూపంలో సహాయం చేస్తాడంత భోజనం కావాలంటే ఎక్కడో పర్వతారణ్యాలలో ఉండేటటువంటి కప్పలకి చీమలకి దోమలకి అన్నం పెట్టేవాడిని భక్తితో ఉందామని నమ్మాం, వచ్చే అన్నం పెట్టింది ఆవిడ రూపంలో, ఆవిడ కాదు ఆవిడ రూపంలో వచ్చింది, మళ్ళీ ఇంకేమన్నా అనుకుంటామేమో అని అప్పుడు ఎంతో భక్తితో ఆ అమెరికా నుంచి తిరుగు ప్రయాణంలో 45 రోజుల తర్వాత వెళ్ళిపోతూ అమ్మా ఎంత దయ చూపించావమ్మా, ఎక్కడి ఆంధ్ర మందు గల ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా దిక్కును మొక్కులేని పరదేశమునందున నిర్భయముగా ఒక్కటనై చెరినోచితి మహోన్నత కీర్తిని గంటి సంపదలు మిక్కిలి గంటి నీ పద జలేజము భక్తిని కొల్చి అంబిగా. నేను అప్పుడు చెప్పుకున్న ప్రతి మాట ఎక్కడి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, ఎక్కడి కాలిఫోర్నియా, అవగాహన లేకుండా ఏదో అమెరికా అంటే అమెరికాలు వచ్చేసారు, దిక్కు ఉక్కు లేని ఈ పరదేశంలో అడుగు పెట్టి చెప్పదాకా నిర్భయంగా తిరిగానికి ఆ రోజు నుంచి అవధానం లేక నా జాతమే మారిపోయింది అనమాట. ఏ ఎన్ని ఇళ్లలో ఎంతమంది ఎన్ని ప్రదేశాలు తీసుకెళ్ళారు, ఒక్కడిని ఎయిర్పోర్ట్లో వాళ్ళు దోసేస్తే అక్కడ హాయిగా వెతుక్కుంటూ వెళ్ళడమే, మళ్ళీ రావడమే, కీర్తి పొందాము సంపదలు పొందాము ఇదంతా నాది కాదు, నీ పద జలేజము భక్తి నీకు అంబి కానీ పాదపద్మాన్ని భక్తితో కొలిచానమ్మా జగదమ్మా నువ్వు అనుగ్రహించావు ఇలా సుఖంగా తిరిగా. భక్తితో పట్టుకున్న వాడికి ఎక్కడైనా దొరుకుతుంది, చారుదాన్ని అంతలో తిండి దొరకడేట్లయితే ఆవిడకి కాఫీతో సైతంగా తాగిందిట ఆవిడ, ఎంత కన్నీళ్ళు పెట్టుకుని ఫోన్లో చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైనా అంతే మనం భగవంతుని అడగానే కానీ కేదారం అడగానే ఆ పులిసివంతు గుర్తొచ్చింది అనమాట. అక్కడికి కూడా వెళ్ళి ఆ పరమాత్మనికి ఇష్టమైన నెయ్యి బాగా రాసి ఆయనకి నేతతో అభిషేకం చేసి ఎప్పుడు భయపడద్దు మనం, ఓ చోటుకి వెళ్ళి ఎవడో కష్టపడ్డాడు అనుకుని మనం ఆ ఆలయాన్ని పెట్టడం మానకూడదు, ఇంకా గట్టిగా వెళ్ళాలి. అవకాశం వస్తే భగవత్ సన్నిధానంలో శరీరం విడిచిపెట్టి మహాభాగ్యానికి రోచుకోవాలనుకోవాలి. నడిచి వెళ్ళేవాడిని నేను ఎన్నిసార్లు వెళ్ళాను, నేను చాలాసార్లు శిష్యుని వెంటబెట్టి తీర్థయాత్ర పెడుతూ ఉంటాం కదా, ఇదిగో రేపు వెళ్ళామంటే సెప్టెంబర్లో మళ్ళీ శ్రీలంకకి తీసుకెళ్తున్నాను 300 మంది పీఠం తరపున ఆర్గనైజేషన్, మా శిష్యులు కూడా మంచివాళ్ళు, ఎక్కువ శ్రమ పెట్టకుండా అన్ని ఏర్పాట్లతో తీసుకెళ్తాను అనమాట. అదిగో అక్కడ నుంచి బయలుదేరారు మళ్ళీ కేదారం నుంచి. ఇప్పటివరకు వరుసగా సౌరాష్ట్రం అయ్యింది, శ్రీశైలం అయ్యింది, ఉజ్జయిని అయ్యింది, ఓంకారం అయ్యింది, కేదారం అయ్యింది, ఇదిగో ఇక్కడ నుంచి బయలుదేరి ప్రజ్వల్యం వైద్యనాథం చేరు. ఈ ప్రజ్వల్యం వైద్యనాథానికి 2 ఉన్నాయి, ఒకటి పార్లే వైద్యనాథులు అని కొందరు అంటారు, అలా కాకుండా కాశీ నుంచి ఇటు బీహార్ ఉందే ఆ బీహార్ ఇప్పుడు విడిపోయింది అది కూడా, దానికి ఏం పేరు పెట్టారు ఈ మధ్యన? బీహార్లో మరో భాగానికి జార్ఖండ్ లోకి వెళ్ళింది. అక్కడ కూడా వైద్యనాథ్ ఆలయం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు రెండే అంటే ఇప్పుడు మనం ధ్యానించలేము అటువంటి విషయాలు. కానీ జార్ఖండ్ లో ఉన్న వైద్యనాథానికి పక్కనే గజేంద్ర మోక్షం జరిగిన చిత్రకూట పర్వతానికి నకల్ చిత్రకూటం భూలోకంలో ఉంది. ఆ చిత్రకూటం సరస్సు అన్ని అక్కడ ఉంటాయి, వాళ్ళ దగ్గర చూపించారు బాబు. సరే అక్కడికి వెళ్ళాలి, అక్కడ కూడా ఏక నిద్ర చెయ్యమన్నాడు. ఆ తర్వాత డాకిని భీమశంకరం, ఇది మహారాష్ట్రలో ఉంది. భీమశంకరుడి దగ్గరికి వెళ్ళాలి, భీమశంకరుడికి వీలుంటే కొత్త వస్త్రాలు సమర్పించాలి, అక్కడ రెండు రోజులు నిద్రించమన్నాడు. అదిగో అక్కడ నుంచి పోయింది. నాసికా త్ర్యంబకేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ మహానుభావుడి దగ్గర కూడా ఏకరాత్రి నిద్ర చేయాలి. ఆయన జలాభిషేకం అంటే చాలా ఇష్టపడతాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరండి. అసలు సిసలైన జ్యోతిర్లింగాలలో ఉత్తమోత్తమ లింగముగా ఇంకా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కలలు కంటాడు. అక్కడికి వెళితే మరణం చెందితే తాను మోక్షం, కాశ్యాంతు మరణాన్ముక్తి. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలి. కాశీక్షేత్రం వీలుంటే 9 రాత్రులు, లేకపోతే కనీసం 3 రాత్రులు నిద్రిస్తే, 9 రాత్రులు కనుక అక్కడ నిద్రిస్తే ఇంకా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండవలసిన అవసరం ఉండదు వాడికి అని కాశీఖండం వంటివి చెబుతున్నాయి. కాబట్టి అక్కడ ఉండాలి. సౌరాష్ట్రీయ సమనాథంచ శ్రీశైలి మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకార మమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధి. ఇంకెక్కడికి మాత్రం ఆఖ లాస్టెడ్ ఫెయిల్ అన్నమాట సేతుబంధం, అందుచేత అక్కడ ఆగారు. నాగేశం దారుగావనే చెప్పాను ఇందాక మీరు. వారాణస్యాంతు విశేషం, ఈ విశ్వేశ్వరుడు చెప్పాను. త్ర్యంబకం గౌతమి ఇటకే హిమాలయతు కేదారం, ఇంకా కేదారం కూడా చెప్పాను. కృష్ణేశంచ విశాలకే, ఇక్కడ నుంచి వెళ్ళేది కృష్ణేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. విశాల దేశంలో ఉన్న ఆయన, ఆయనకి అన్నం అంటే చాలా ఇష్టం. నివేదన చేశాక ఎంత ప్రసాదం పెడితే అది తినాలి. ఇక్కడ నుంచి ఆఖరి రామేశ్వరం దగ్గరికి రావాలి. ఈ రామేశ్వర లింగాన్ని చూస్తే బ్రహ్మహత్యాది మహాపాపాలు పోతాయి. మనం తెలుసో తెలియకు కొన్ని దోషాలు చేస్తాం, బట్ అన్నిటికీ మొత్తం యావత్ జీవితానికి ప్రాయశ్చిత్తం అది. మీకు అది చెబుతాను, దానికోసం చెబుతున్నాను అన్నమాట. ఓసారి బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. అన్నిటి చోట్ల తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఏది కల్పిత కథ కాదు. మార్కండేయ పురాణం అసలు ప్రారంభమే ఈ కథతో మొదలవుతుంది. తర్వాత మళ్ళీ భాగవతంలో కూడా ఉంటుంది ఈ కథ, దశమస్కంధంలో కూడా బలరాముడి తీర్థయాత్ర. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు. రేపు కూడా ఉందండి, మనకు ఉపన్యాసం వరకు అయిపోతుంది ఇక్కడ. రేపు కూడా ఉంది ఇక్కడ, మళ్ళీ శుక్రవారం ఉంటుంది, ఆ రోజు చెప్తారు. అందుకే నైమిషారణ్యం ఇక్కడ మళ్ళీ ఉందని తెలిస్తే ఈ నైమిషారణ్యం అట్టే పడతాను. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి 120 కిలోమీటర్లు, 3 గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళిపోవచ్చు. బస్సులో అయితే కారులో 2 గంటలు వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాడు. నైమిషారణ్యంలో సూత మహర్షి లాగి గద్దె మీద కూర్చుంటే పెద్దలంతా కింద కూర్చుని పురాణం వింటున్నారు 88,000 మంది ఋషులు. బలరాముడు వెళ్ళగానే ఋషులంతా లేచి నిలబడ్డారు, ఒక్క సూతుడు లేవల. బలరాముడు అందరినీ ఆశీర్వదించి, నేను విష్ణుమూర్తి అవతారాన్ని, నా వంటి దేవుడు వస్తే అవతారమూర్తి వస్తే ఈ ఆసనం మీద కూర్చుని నువ్వేదో పెద్ద గొప్పవాడని లేవలేదా, 2 ముక్కలు వ్యాసుడి దగ్గర నేర్చుకుని నువ్వే గొప్ప పౌరాణికుని అనుకుంటున్నావా అంటూ బలరాముడు ఆక్రహోదగ్రుడే గనకా ముందు చూడకుండా రోకలితో ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు సూతుడు. సూత మహర్షి డామ్ను తెచ్చిపోయాడు. కావాలని ఇటీవల ఒకసారి కనీసం పోతర గారి భాగవతం ఉన్న దశమస్కంధంలో చూడండి, మార్కండేయ పురాణంలో కూడా ఉంటుంది, స్కాంద పురాణంలో సేతు మహాత్మ్యంలో కూడా ఉంటుంది. సూతుడు తెచ్చిపోయాడు, హాహాకారాలు చేశారు ఋషులు. అప్పటిదాకా తెల్లగా ఉండేవాడు బలరాముడు, తెల్లగా ఉంటాడు కృష్ణుడు, నల్లగా ఉంటాడు. వెంటనే బలరాముడి శరీరం నల్లగా అయిపోయింది వైపులాడి. ఆయన ఆశ్చర్యపోయాడు, శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చింది. ఇదేమిటయ్యా, నా శరీరం నుంచి దుర్వాసన వస్తుంది, శవం కంపు, కుళ్ళిన శవం కంపు, నన్ను నేను నల్లగా అయిపోయానంటే ఏం చెప్పమంటావయ్యా, ఎంత భగవంతుడు వీళ్ళ నువ్వు మహాపాపం చేసావు, బ్రహ్మహత్య చేసేసేవాడు, అందరికంటే పౌరాణికుడు గొప్పవాడు, అందుకనే మేము ఆయనకు ఉన్నతాసనం ఇచ్చి ఇంతమంది ఋషులు మేము పండితులు కాక కింద కూర్చున్నాం, పౌరాణిక స్థానంలో ఉన్నవాడు బ్రహ్మదేవుడు వచ్చినా లేచి నిలబడకూడదు అని ఒక నియమం అంట. ఇక్కడ నుంచి పురాణమై స్వస్తి అనేదాకా విష్ణువు వచ్చిన లేచి నిలబడి నమస్కరించకూడదు. ఈ స్థానం అది నియమం అది. అక్కడ ఉన్నప్పుడు ఆశీర్వచనమే చేయరు వాడు ఎవరికైనా గురువే కాదు అవతల వాడికి. ఇది అయిపోయాక అప్పుడు ఆయన పాదాలు నిలబడతాం మేము, అది నియమం. అటువంటిది బ్రహ్మస్థానంలో పౌరాణికుడిగా ఉన్న ఉన్నత స్ఫూర్తి అయిన బ్రహ్మమూర్తి అయిన సూర్యుడిని నువ్వు తొందరపడి చంపావు, దాంతో నీకు బ్రహ్మహత్యా పాపం, పౌరాణిక హత్యా పాపం, త్రిమూర్తుల్ని తిరస్కరించిన పాపం వచ్చింది. నువ్వే ధర్మం తప్పితే అధర్మం చేస్తే రేపటి నుంచి ఏమైపోతారు, వాడు కూడా అధర్మ మార్గంలో పెడతారు. ఇది చాలా తప్పు సుమ, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చెయ్యను అన్నాడు ఆయన బలరాముడు. ఏం చేయమంటావా, ఎల్వరుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు మహాపాపత్ముడు, వాడిని అగస్త్యుడు చంపేశాడు, వాడి కొడుకు పేరు పల్వరుడు, వాడు మేము యజ్ఞం చేసినప్పుడల్లా యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు, రేపు అమావాస్య మేము పూర్ణాహుతి చేస్తాం, ఆ సమయంలో వాడు యజ్ఞంలో మలమూత్రాలు కళ్ళు పోస్తాడు, వాడిని చంపితే నీకు పాప ప్రాయశ్చిత్తం అన్నారు. ఈయన మర్నాడు దాకా ఆగాడు. మర్నాడు ఆ యల్వరాసుడు కొడుకు పల్వరుడు వచ్చాడు, వాడిని యజ్ఞం పాడు చేస్తున్న వాడిని రోకలతో కొట్టి చంపేశాడు. వాడిని చంపేయటం వల్ల పాప ప్రాయశ్చిత్తం అయింది. ఎంత, సగంట. శరీరంలో ఈ నాభి నుంచి కింద భాగం తెల్లబడింది, మిగతా భాగం మళ్ళీ అలాగే నల్లగానే ఉంది. ఎంత గొడవ అండి బాబు, ఆ రాక్షసుని చంపితే ప్రాయశ్చిత్తం ఉన్నారు, చంపారు కదా ఇంకా శరీరం ఇలాగే ఉంది పైభాగం అంటే అది మామూలు హత్యలే, బ్రహ్మహత్య పాపది, పౌరాణికుడిని ఇష్టం వచ్చినట్టు అందుకే తిట్టకూడదు అని. అంటే మీకు ఎవరికైనా అలాంటి పాపం కావాలంటే బయటికి వెళ్ళాక నాలుగు దిక్కులు ఇచ్చేయండి అన్న గొడవ తిరిగిపోతుంది, అదొక శాస్త్రం. ఇప్పుడు నువ్వు ఇంకా ప్రాయశ్చిత్తం అవ్వాలి, ఆ సూత్రుడిని నువ్వు బతికిస్తేనే నువ్వేం చేస్తావు వాడిని బతికించు, లేకపోతే నీ పాపం పోరాదా. చచ్చిన వాడిని బతికించడం సృష్టి విరుద్ధం, బతికించకపోతే పాపం పోదు. ఏం చేయాలి ఇక్కడ, అక్కడ రాశారు పోతారు గారు బ్రహ్మాండ నిర్వచనం భాగవతంలో, అచటం ఆత్మా వై పుత్రక నామాశియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బగుటం. వేదము ఆత్మా వై పుత్ర నామాసి, తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు. తండ్రి కొడుకు రూపంలో అంటే తండ్రి యొక్క పాపపుణ్యాలు కొడుకు రూపంలో బయటకు వస్తాయని అర్థం. అంతేగాని తండ్రి కొడుకు వచ్చేస్తాడని కాదు, ఓ తండ్రి చేసిన పాపం కొడుకు రూపంలో ఏడిపిస్తుంది. కొడుకులు దుర్మార్గులు ఏడిపిస్తున్నారంటే అర్థం ఏమిటి, మా అబ్బాయి ఏడిపించేస్తున్నాడంటే అన్నావంటే నువ్వు చేసావు అన్నమాట పాపం ఎప్పుడో, అందుకే వాడిని ప్రాణం తీస్తున్నాడు ఎత్తు మీద కర్ర పెట్టుకొట్టి. అలాగే తండ్రికి కొడుకు బ్రహ్మానందం కలిగిస్తున్నాడు సేవ చేసి, ఎప్పుడో నువ్వు పుణ్యం చేసావు ఈ కొడుకు రూపంలో ఆనందం కలిగిస్తుంది. మన పాప పుణ్యములే మన పిల్లల రూపంలో మనకి సుఖం దుఃఖం ఇస్తాయి. కాబట్టి తండ్రే కొడుకు, తండ్రిని చచ్చిపోయిన సూతుడిని నా శక్తితో వైకుంఠానికి పంపుతున్నాను. అతని కొడుకు కూడా సూతుడే, అసలు కొడుకు తండ్రి పేరు రోమహర్షడు, ఈ రెండో వాడి పేరు రౌమహర్షడి. రోమహర్షడస్య అపత్యం కుమార్ రౌమహర్షడి వాడి కొడుకు అనమాట. సూతుడి కొడుకు కూడా సూతుడి. కొడుక్కి తండ్రి ఆయుధాలయం ఇచ్చి బ్రహ్మాయుధం ఇస్తున్నాను, కొడుకుని పౌరాణికుడిగా పట్టాభిషిక్తుడి చేస్తున్నాను అని పెద్ద ఆయన్నేమో స్వర్గానికి పంపేసి శరీరం చచ్చిపోయినవాడిని తన తపశక్తితో కొడుక్కి ఆయు ఇచ్చాడు, దాంతో చచ్చినవాడిని బతికించిన పుణ్యం వచ్చింది. దాంతో ఏమైందిట, కంఠం వరకు ఉన్న స్థానం మళ్ళీ నలుపు విరిగింది, కానీ ఈ పైభాగం అలాగే ఉండిపోయింది. ఎంత పాపం చేశారండి బాబు, ఎన్ని పుణ్యాలు చేసినా పోవటం లేదు పాపం అన్నాడు ఆయన. తీర్థయాత్రలు చేస్తే నీ పాప విముక్తి అన్నారు వాడు. ఇక మేమేం చేయలేము, తీర్థయాత్రలు చెయ్యి. ఎంత గొప్పవాడైనా భూమి మీద పుట్టాక తీర్థయాత్రలు చేయవలసిందే, దేవుడైనా వెళ్ళు అన్నారు. అక్కడి నుంచి మొదలు పెట్టాయని జ్యోతిర్లింగాలన్నీ తిరిగాడు. తిరగ్గా తిరగ్గా రామేశ్వరంలో సముద్రంలో స్నానం చేసి శివుడు దర్శనం చేసుకున్నాడు. వెంటనే ఈ పైభాగంలో ఉన్న నలుపు అంతా పోయింది. భయంకరమైన బ్రహ్మహత్య, పౌరాణిక హత్యాది పాపాలన్నిటినీ క్షణాలలో తొలగించే శక్తి రామేశ్వర జ్యోతిర్లింగానికి ఉంది. దెబ్బతో అప్పుడైన రామేశ్వరుడిని పూజించి దానాలు చేశాడు. అందుకని జ్యోతిర్లింగాలన్నీ ఇలా ఇంటికి రాకుండా చూడాలి అని శాస్త్రం చెబుతున్నది అన్నమాట. అందులో ఉత్తమ లింగం ఇది. శివకేశవులకు అభేదతత్వాన్ని చాటుతూ రాముడు సీత ప్రతిష్ఠించిన పవిత్ర లింగం అది. ఆ లింగాన్ని ఆయన దర్శనం చేసుకుని అక్కడ దాన ధర్మాలు కూడా చేశాడు. ఈ క్రమంలో దర్శనం చేయలేం కదా మనం. మనందరం ఇలా తిరగాలంటే అందులో అమెరికాలో ఉన్న స్థిరపడిన వాడికి యాత్ర అంతా ఎప్పుడవుతుంది, కొంచెం ఇబ్బంది. ప్రకృతి ఎప్పుడు ఎలా ఇబ్బంది పెడుతుందో తెలియదు. కానీ దానికి ఒక మార్గం చెప్పాడు. కార్తీక పూర్ణిమ నాడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని శివలింగంలోకి ఆవాహన చేసి, ఇప్పుడు నేను చెప్పిన ఈ కథని గుర్తుకు తెచ్చుకొని బలరాముడి అత్యాపాతని కథని ఒకసారి చదువుకోవాలి, లేదా గుర్తుకు తెచ్చుకోవాలి, లేదా విన్నవాళ్ళు ఎవరి చేత నా కథ కొంచెం క్లుప్తంగా చెప్పించుకొని ఆ తర్వాత అభిషేకం మొదలుపెట్టేటప్పుడు ఈ సౌరాష్ట్ర సోమనాథించే శ్లోకం చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ఇందులోకి ఆవాహయామి అంటాం అనగాని వచ్చేస్తారట. ఆవాహయామి అన్నప్పుడు ఒక ముద్ర ఉంది, ఇంకో జాగ్రత్తగా వినండి, అందుకే చెబుతున్నాను. పూజలు చేస్తున్నప్పుడు ప్రతి పూజకి ఉపచారంలో ఒక ముద్ర ఉంటుంది, ఇది ఆవాహన ముద్ర. కొద్దిగా చెయ్యిలా తిప్పాలి, పూర్తిగా ఎదురుకుండా పెట్టకుండా, తక్కిన మతాల్లాగా ఇలా పెట్టకుండా కొంచెంగా ఉంచి పెడితే ఆవాహయామి ఆవాహన సమర్పయామి ఇది అన్నమాట. ఆవాహన ముద్రని చూపిస్తే తక్కువ 12 జ్యోతిర్లింగాలు ఇందులోకి వచ్చేస్తాయి. ఇదే మీకు జ్యోతిర్లింగం అయిపోతుంది. అటు లోపల జ్యోతిర్లింగమే ఇది, ఇందులోకి రామేశ్వరుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు మీరు పాలు పోశారు, పాలు పోసిన వెంటనే మళ్ళీ ఒక చుక్క నీరు పోయాలి. ఒకదానికి ద్రవ్యానికి, ద్రవ్యానికి మధ్యలో మామూలు నీరు కూడా పోయాలి. శుద్ధోత్పాది నియమం అన్నమాట. ఇప్పుడు ఉత్తప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. నేను చెప్పేది సకల దోష పరిహారం కోసం రామేశ్వర జ్యోతిర్లింగ పూజ చేయడానికి, ద్వాదశ జ్యోతిర్లింగములతో కూడిన రామేశ్వర లింగ పూజ ప్రభావం కలగడానికి. ఆవు పాలు కోశారు, తర్వాత కసి నీళ్లు, తేరు కోశారు, మళ్ళీ శుద్ధోదకైన శ్రపయాన్ని, ఆ తర్వాత మళ్ళీ పంచదార కోశారు, మళ్ళీ శుద్ధోదకం, ఇలా ఏ ద్రవ్యం పోసినా మళ్ళీ కాసిన నీళ్లు పోయండి, అయిపోయాక ఆకలి శుభ్రం చేసేయండి. అప్పుడు ఆ తరువాత ఆ అన్నీ కలిపిన తీర్థం ఒక్క దిశ తాగితే మొత్తం బలరాముడు చేసిన జ్యోతిర్లింగ యాత్ర ప్రభావం వస్తుంది, 18 పురాణములు విన్న ప్రభావం వస్తుంది. ఒక్క కార్తీక పూర్ణిమకి ఎంత మహత్తర శక్తి ఉన్నది. ఇంకా వాడి జీవితంలో వాడికి ఏ దోషము లేదు, పునర్జన్మ నవీచ్యతే సుస్పష్టంగా చెప్పేశాయి పురాణములు. అంతటి మహత్తర శక్తి ఆ జ్యోతిర్లింగంలో ఉన్నదన్నమాట. అందుకే ఎంత సులభం అండి ఇది, పెద్ద కష్టమే ఉంది. ఆ లింగానికే మనం ఆవాహన చేస్తున్నాం, ఇందాక చెప్పినట్టుగా ద్రవ్యాలు పోస్తున్నాం, మళ్ళీ శుద్ధోదకం పోస్తున్నాం, కొంచెం తీర్థ తీసుకుంటున్నాం, ఎటు చెడిపోయినా ఆవాహయమని ఒక ఉత్తరం మాత్రం చూపిస్తున్నాం. అందులోనే ఆ స్వామి వచ్చాడు, దానితో మనం తెలుసో తెలియకో చేసిన అన్ని పాపాలు పోతాయి, అష్టాదశ పురాణములు కన్నా పుణ్యం వచ్చేస్తుంది, బ్రహ్మలోకం మనం పొంది తీరుతాము, బ్రహ్మలోకం సయాశ్యతి, వాడు ఆ బ్రహ్మలోకాన్ని గురించి వెళ్ళి తీరుతాడు అని చెప్పారు. అటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు ఉన్నది సందేహం లేకుండా. ఒక్కొక్కప్పుడు ఏం భయపడకండి, మంత్రం కూడా అక్కడ ఏమి లేకపోయినా పర్వాలేదు, భక్త కనప్పలాగే శివ అనుకోండి, పోసేయండి. స్వరం లేదు వాళ్ళతో వెంకటేశ్వర అందరూ మీ పిల్లలాగా పండితులై కంఠంతో స్వరంతో పరమాత్మను హెచ్చరి చేయలేకపోవచ్చు. ఒక్క శివ అంటే తెలుసా సార్, నమశివాయ అనలేక చివాయ అని బుద్ధి పెరిగిన వాడు ఉన్నాడు నమశివాయ అని, వాడిని కూడా అనుగ్రహించాడు ఆయన. అటువంటి బాలాశంకరుడి కరుణాస్వరూపుడి గురించి ఒక్కసారి మనం మళ్ళీ ముద్రించుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర.
గురువు చాలా చక్కగా చెప్పారు రామేశ్వరం తత్వం గురించి. ఇప్పుడు దేవాలయంలో పెట్టిన చిన్నతాంబూలం అయితే చిన్న కార్యక్రమం జ్ఞానం అన్నం పెట్టినప్పుడు
చెప్పలేము అమ్మ ఏ రూపంలో
అయితే ఒక 5 క్రితం చిన్న అద్భుతం జరిగింది. రేపు ప్రోగ్రామ్ కార్యక్రమం ఇక్కడ కాదు, వేరే చోట ఉంది. కానీ ఆయన సహృదయంతోనే అందరికీ ఉపయోగపడాలి అని మళ్ళీ రేపు ప్రోగ్రామ్ కూడా దేవాలయానికి మార్చాము. సో రేపు సాయంత్రం 8 గంటలకి గురువు గారి ప్రవచనం ఉంటుంది. మళ్ళీ మీరు అందరూ తప్పకుండా వచ్చి ఆనందించాల్సిందే ప్రకటిస్తున్నాం. తర్వాత ప్రోగ్రాము ఆయన ప్రకాష్ సువర్ణ పద్మ సువర్ణ వారు అయితే కార్యక్రమం ప్రిపరేషన్స్ చేస్తున్నారు చక్కగా. రేపు రేపు సాయంత్రం కూడా 7 గంటలకు
రేపు ఉపన్యాసం సువర్ణోపన్యాసం.
పుణ్యం అని చెప్పి మనకు కూడా హాయిగా గురుగారు ప్రోత్సహిస్తారు. సరే ఇప్పుడు చిన్న హారతి ఉంటుంది, ఆ తర్వాత గురుగారు ప్రసాదం ఇస్తారు. మీరు ఇక్కడ వచ్చి తీసుకుంటే వాలంటీర్స్ అయినా తీర్థం పాలిస్తారు.